యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం ధ్యానాంశం క్రింద చూసుకుందాం. 11వ వచనం 29వ అధ్యాయం యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. చిన్న ప్రార్థన చేసుకుందాం, తర్వాత వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ పాదములు కొందనారు, స్తోత్రములు ప్రభా. తండ్రి, మీరు యేసప్ చేయనటువంటి చక్కని ప్లాట్ఫామ్ ని మీరు ఏర్పాటు చేశారు. అనేక మంది ప్రభా ఉదయకాలము సాయంత్రం కూడా మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి ప్రభా మీరు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి ప్రభా ప్లాట్ఫామ్ బట్టి మీకు వందనాలు. చేరి వచ్చిన బిడ్డలందరూ బట్టి మీకు స్తోత్రములు. పరమ తండ్రి, మీ ముందు ఉంచినటువంటి వాక్యాన్ని మీ చేతులకు అప్పచెప్పుకొంచడం, సమయాన్ని మమ్మలను మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మీకు మహిమకరంగా జరిగించమని ఏసయ్య మీ పాదాలు పట్టుకుని వేడుకుని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి ప్రేమపూర్వకమైనటువంటి శుభములు వందనాలు తెలియజేసుకుంటున్న నూతన సంవత్సరంలో మనం అందరం వచ్చిందాం. దేవుని కృపను బట్టి మనం అందరం కూడా మరి ఒక సంవత్సరంలో మనం అడుగుపెట్టాం. గత కాలంలో దేవుడు మనతోటి ఏ విధంగా ఉన్నాడు, మనం దేవునితో ఏ విధంగా ఉన్నాం, మరి ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాత మన ఉద్దేశాలు ఎలా ఉండాలి, దేవుడు మన పట్ల ఏమి ఉద్దేశిస్తున్నాడు అనే విషయాల మీద మనం కొంచెం ధ్యానం చేసుకుందాం. యిర్మీయా భక్తుడు తెలియజేసిన విధముగా, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన సంగతులే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు మనకి ఇచ్చే ప్రతిదీ కూడా మన ముందుంచినటువంటిది. ఈ నూతన సంవత్సరంలో మనం ఉన్నాం కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మన పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏమయ్యన్నది, మనం దేవునితో మన సహవాసం గతకాలం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉండాలి, వీటన్నిటిని మనం ఒకసారి చూసుకుందాం. ద్వితీయోపదేశ కాండానికి వెళ్దాం. అసలు దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల ఏమయ్యున్నదో, దేవుడు మన గురించి ఏం ఆలోచిస్తున్నాడు, ఏమి చెప్పదలుచుకున్నాడు అనే దాన్ని బట్టి మనం చూసినట్లయితే, ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయానికి వెళ్దాం. అక్కడ 12-13 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. కాబట్టి ఇశ్రాయేలు, నీ దేవుడని యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నింటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడని యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞను కట్టలను అనుసరించి నడుచుకుందునని మాట కాక నీ దేవుడని యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు. దేవుని యొక్క ఉద్దేశం చాలా స్పష్టంగా మనకు వాక్యం ద్వారా తెలియజేయబడుచున్నది. కాబట్టి ఇశ్రాయేలు, నీ దేవుడని యెహోవాకు భయపడి. మొదటిగా మనం మన దేవుడని యెహోవాకు భయపడాలి. ఎందుకు భయపడాలి అంటే వాక్యము చాలా స్పష్టంగా వివరిస్తుంది. కీర్తన గ్రంథంలో మనం చూసినప్పుడు 11వ అధ్యాయం 9వ వచనం అంటాడు, యెహోవా యందైనటువంటి భయము పవిత్రమైనది. మనిషి పవిత్రమైనటువంటి జీవితం గడపాలంటే ఆయన అందరి భయం మనకి కావాలి అని కీర్తనకారుడు మనతో తెలియజేస్తున్నాడు. ఇది దావీదు గారు రాసినటువంటి కీర్తన. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనది. కాబట్టి మనము దేవుని యందు ఎందుకు భయం కలిగి ఉండాలి అంటే, దేవుని యందు భయం లేకపోతే మనం పట్టులేని వారిగా మనం మన ఇష్టం వచ్చిన రీతిలో మనం బ్రతికేవారం అయిపోతాం. మీకు ఒక విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. సొలొమోన్ రాజు గురించి మనందరికీ బాగా తెలుసు. దేవుడు ఆయనకి ఎంతటి జ్ఞానాన్ని ఇచ్చాడో, మనము ఆయన ఎంతటి కృపనిచ్చాడో, ఆయన ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన్ని జ్ఞాపకం చేసుకుని ఎంతటి జ్ఞానాన్ని ఆయనకు దయచేశాడో మనం చూస్తున్నాం. 1వ రాజుల గ్రంథంలోకి వెళ్ళినట్టయితే 4వ అధ్యాయంలో 29వ వచనంలో ఆయన గురించినటువంటి విషయం దేవుడు తెలియజేస్తున్నాడు. ఒకసారి 1వ రాజుల గ్రంథానికి వెళ్దాం. 4వ అధ్యాయం 29వ వచనం, దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము గాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేసాను. దేవుడు సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానము వర్ణింప శక్యము గాని వివేచన గల మనస్సు, వివేచించేటటువంటి మనసు ఇచ్చాడు. అది వర్ణింప శక్యము గానటువంటి మనసు. సొలొమోనుకి ఇచ్చినటువంటి ఈ జ్ఞానాన్ని మనం ఒకసారి మనం పరిశీలించినట్లయితే, తన మాటల్లో ఆయన మాటలు వినటానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. అనేక దేశాల నుంచి వచ్చి ఆయన అద్భుతమైనటువంటి మాటలకు, తీర్పులకు, ఆయన సమయ స్ఫూర్తికి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడి ఆయనకి బహుమానాలు ఇచ్చారు, ఆయనతోటి సంబంధాలు ఏర్పరచుకున్నారు. అయితే ఆయనకున్నటువంటి జ్ఞానము ఎలాంటి జ్ఞానము అంటే, మనం మాట్లాడేటప్పుడు ఆయన ఎదుటికి వెళ్ళినటువంటి వ్యక్తి మాట్లాడేటప్పుడు మొదటి మాట అతని నోటి నుండి వచ్చినప్పుడు చివరిగా తను ఏం మాట్లాడబోతున్నాడో గ్రహించి దానికి తగిన విధముగా తీర్పు ఇచ్చినటువంటి గొప్ప జ్ఞానిగా మనం చూస్తాం. అయితే ఈ జ్ఞానం ఆయన దేనికి వాడుకున్నాడు అంటే, ఆయన తన యొక్క స్వార్థానికి, తన యొక్క కోరికలు తీర్చుకోవడానికే వాడుకున్నాడు. ఆయనకున్నటువంటి బలహీనతను మీకు 11వ అధ్యాయంలో మనం చూస్తే ఆయనకున్నటువంటి బలహీనత దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. మోయాబీలుతోను గాని మొదటి వచనం 11వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయం మొదటి వచనం, మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులను జనులు మీ హృదయంలో తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనక వారితో సహవాసం చేయకూడదని, వారిని మీతో సహవాసం చేయనీయకూడదని యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకుని చూవచ్చును. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను, 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును తిప్పివేసరి. ఇట్లా చేసినప్పుడు 9వ వచనం అంటాడు, ఇశ్రాయేల్ దేవుడని యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, నీవు ఇతర దేవతల తట్టు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను. సొలొమోను హృదయము ఆయన యుద్ధ నుండి తొలగిపోయాను. ఎంతటి జ్ఞానము కలిగిన వాడు ఏమైపోయాడు అంటే, ఆయన భక్తి లేక కాదు, దేవుడెవరో తెలియక కాదు, కాని భయం లేక జరగబోయేటటువంటి ఆయన మరి ఈ శరీరము గతించిన తర్వాత ఆత్మసంగతి ఎరగిన వాడుగా ఉండి, ఆ భయం లేని వాడుగా ఉండి దేవుడి నుంచి తొలగిపోయాడు. కాబట్టి ప్రతి మనిషికి ప్రార్థనా జీవితంలో, విశ్వాస జీవితంలో ప్రతి మనిషికి 2 అవసరమైనటువంటి ప్రాముఖ్యముగా, 1 భయము, 2 భక్తి. అందుకనే భయభక్తులు కలిగి ఉండటం దేవుని యందు భయము జ్ఞానానికి మూలము అంటాడు. కాబట్టి దేవుని యందైనటువంటి భయము, మనం దేవుని యందు భయము కలిగి ఉన్నప్పుడు అది మనల్ని పవిత్రులుగా పాపం వైపు పోనివ్వకుండా ఉంచుతుంది. వాక్యం గురించి కూడా దావీదు మహారాజు చెప్తాడు కదా, 111వ కీర్తన 11వ వచనంలో దావీదు మహారాజు అంటాడు, నేను నీ ఎదుట పాపం చేయకుండా ఉండనట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకున్నాను అంటాడు. కాబట్టి దేవుని యందు భయం ఉంటే ఆ వాక్యం మనల్ని ప్రతిసారి కూడా గద్దిస్తుంది. కాబట్టి ఆ వాక్యం మనలో ఎప్పుడైతే ఉంటుందో మనము పాపానికి దూరంగా ఉంటాము. కాబట్టి దేవుని యందు భయం అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా మనకి లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి నీ దేవుడైన యెహోవాకు నువ్వు భయపడి ఆయన మార్గములలో నడుచుచు, ఆయన మార్గంలో నడవాలంటే మనకి కావాల్సింది ఎవరు దేవుని సన్నిధిలో ఉండగలుగుతారు, దేవుని సన్నిధిలో ఎవరు జీవించగలుగుతారు? దేవుని సన్నిధిలో ఉండాలంటే ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఎవరు ఉండగలుగుతారు, ఆయన గుడారంలో ఎవరు మరి అతిథిగా ఉండగలుగుతారు అనే దానికి కీర్తనకారుడు 15వ కీర్తనలో మనకి తెలియజేస్తున్నాడు. అయ్యా, ఎవరు నీ యొక్క పరిశుద్ధ పర్వతం మీద, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలుకువాడే, ఇలాంటి వాడు మాత్రమే దేవుని సన్నిధిలో నిలబడగలుగుతాడు. అవ్వాదాం సంగతి ఏంటి? అవ్వాదాం గురించి ఆలోచించండి. దేవునికి భయపడినంత వరకు, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞకు వాళ్ళు లోబడి ఉన్నంత వరకు, ఆ ఆజ్ఞకు భయపడినంత వరకు దేవుని సన్నిధిని వాళ్ళు అనుభవించారు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞకు విరోధముగా దేవుడు చేయవద్దు అన్న దాన్ని తీసుకుని తిన్నారో వెంటనే వాళ్ళకి దేవుని సన్నిధిలో ఉండే అర్హతను కోల్పోయారు, పరిశుద్ధతను కోల్పోయారు. కాబట్టి మరణాన్ని తెచ్చుకున్నారు. అక్కడ నుంచి దేవుని సన్నిధిలో నుంచి వాళ్ళు వెళ్లగొట్టడానికి కారణం అయ్యారు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉండాలి అంటే మనము పరిశుద్ధత కలిగి ఉన్నావా లేదా, ఈ గత సంవత్సర కాలంలో మనం ఇప్పటి వరకు మన భక్తి జీవితంలో మనం ఏం చేసాము, మరి నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టిన తర్వాత మనం ఏ విధమైన తీర్మానంతో దేవుని సన్నిధిలో ఉంటున్నాము అనేది మనం అందరం కూడా మనం గుర్తు చేసుకోవలసినటువంటి విషయం మనకి అవసరమైనది. ఆయన మార్గములన్నింటిలో నడుచు, ఆయనను ప్రేమించి, దేవుణ్ణి ప్రేమించేవాడు ఆయన కట్టడలను ప్రేమించాలి. నేను ఆయన ప్రేమిస్తున్నాను అని చెబితే కుదరదు. యాకోబు భక్తుడు అంటాడు, నీవు నీ విశ్వాసము మరి మాటలతో నీ విశ్వాసం ఉంటే ప్రయోజనం లేదు, నీ విశ్వాసము క్రియలతో ఉండాలని యాకోబు భక్తుడు 2వ అధ్యాయంలో 14వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు, లోకానికి అందరికీ మన సర్వలోకంలో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ ఆయన చాలా స్పష్టముగా వివరిస్తూ చెబుతున్నాడు, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము అతను రక్షింపగలదా? సహోదరులారా, సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆ నాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఏక సమాధానముగా వీడుడి చలికాసుకురుడి తృప్తి పొందుడని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనది అగును. దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పి దేవుని యొక్క ఆజ్ఞలను మనం ఆచరించకపోతే అది దేవుణ్ణి ప్రేమించినట్టు కాదు కదా. కాబట్టి దేవుని ప్రేమిస్తున్నాడు అన్నవాడు దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క నడకను, దేవుని యొక్క ఉద్దేశాన్ని కూడా మనం ప్రేమించాలి. ఆ విధముగా మనం జీవించినప్పుడే నిజముగా మనం దేవుణ్ణి ప్రేమించే వారమవుతాం. యేసయ్య పేతుర్ని తన యొక్క సంఘానికి కాపరిగా ఎంచుకున్నప్పుడు పేతురుతోటి మాట్లాడుతూ అంటాడు, యోహాను సువార్తలో 21వ అధ్యాయం 15 నుంచి మనం చదివినప్పుడు ఆయన స్పష్టంగా చెప్తాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అన్నప్పుడు అవును ప్రభు నేను ప్రేమిస్తున్నాను అంటాడు. మరి ప్రేమించేటప్పుడు నాకు నా బాధ్యత నీకు ఇస్తున్నాను, నేను ఆ బాధ్యత నువ్వు నెరవేర్చాలి. నేనేం నాకు ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే నేను ఎందుకు వచ్చాను ఈ లోకానికి, నశించిపోయిన వారిని వెదకి రక్షించడానికి, మరి పాపములో ఉన్న వారిని చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి తీసుకురావడానికి నేను వచ్చాను, వారిని నడిపించడానికి వచ్చాను, వారిని పోషించడానికి వచ్చాను. కాబట్టి ఆ నా బాధ్యతను నీవు తీసుకుని నా గొర్రె పిల్లలను మేపుము, నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను కాయమని 3 రకాలుగా ఆయన 15 నుంచి 17 వచనాల మధ్యలో ఆయన చెప్తాడు. దేవుడైన యేసయ్య పేతురును అడుగుతున్నాడు. సో కాబట్టి మనము దేవుని ప్రేమించినప్పుడు ఆయన కట్టడలను ప్రేమించే వారిగా ఉంటున్నావా లేదా? మనము క్రైస్తవులు అనేటటువంటి పేరు పెట్టుకున్నాం, విశ్వాసులనే పేరు పెట్టుకున్నాం. నీ విశ్వాసానికి, మన విశ్వాసానికి తగిన విధముగా మరి గత కాలంలో మనము ప్రవర్తించామా? గతించినటువంటి సంవత్సరంలో మనము ఎలా ఉన్నాము? మరి ఈ సంవత్సరం ఎలా ఉండగలుగుతున్నాము? ఎలా ఉండాలనుకుంటున్నాం? మన విశ్వాసం ఎలా ఉంది? మనము దేవుని నిజంగా ప్రేమిస్తున్నామా? ఆయనను నిజముగా మనం ఆయన ప్రేమించినట్లయితే ఎలా ఉంది మన ప్రవర్తన? మనం ఎలా ఉండాలనుకుంటున్నాం? కాబట్టి ఆయన ప్రేమించిన వాళ్ళు ఖచ్చితంగా ఆయన యొక్క ఉద్దేశాలను కూడా ప్రేమించాలి, ఆయన కట్టడలను ప్రేమించాలి, ఆయన విధులను ప్రేమించాలి, ఆయన ఉద్దేశానుసారముగా మన జీవితము గడపాలి. విశ్వాసులము విశ్వాసులమని చెప్పుకుంటూ విశ్వాసానికి సంబంధించిన తగిన విధముగా మనం జీవించినప్పుడు మన యొక్క విశ్వాసము అది మృతమైనదిగా మనకి భక్తుడు తెలియజేస్తున్నాడు. ఇంకా మనం చెప్పినప్పుడు నీ దేవుడే నీ యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించాలి. దేవునికి సమర్పించే ఏదైనా సరే అది పరిశుద్ధంగా ఉండాలి, అది పరిపూర్ణంగా ఉండాలి. దేవుడు నీ నుంచి నా నుంచి మనందరి నుంచి ఏం కోరుకుంటాడు అంటే దేవుడు పరిశుద్ధతను కోరుకుంటాడు, పరిపూర్ణతను కోరుకుంటాడు. మన దేవుడు ఆయన పరిశుద్ధుడు, ఆయన సంపూర్ణమైనటువంటి ప్రేమ కలిగిన వాడు. ఆయనలో గమనాగమనం వల్ల ఎలాంటి ఛాయ గాని మచ్చ గాని లేనటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. మన దేవుడు మన నుంచి ఆశించేది కూడా పరిపూర్ణమైనటువంటి ప్రేమ, పరిపూర్ణమైనటువంటి సమర్పణ ఆయన మన నుంచి కోరుకుంటున్నాడు. అందుకనే మనకి పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాసిన పత్రికలో మాట్లాడుతూ ఆయన అంటాడు, నువ్వేం చేసినా కూడా అది నువ్వు తిన్నా పడుకున్నా లేచినా కూర్చున్నా ఏం చేసినా సరే నీవు అది దేవుని మహిమ కోసం చేయమని మనకి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఆయన 10:31 అంటాడు. కాబట్టి మీరు భోజనం చేసినను పానం చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయడి. ఇందులో ఆయన మనతోటి మాట్లాడుతూ చెబుతున్నటువంటి మాట, మనం భోజనం చేసినట్టు నీవు తీసుకునే ఆహారము, నువ్వు చేసేటటువంటి తీసుకునే పానీయములు, నువ్వేం చేసినా అది దేవునికి మహిమకరంగా ఉండాలి. గాని దేవుని ఆపేక్ష మనం దేవుణ్ణి అవమానించే విధముగా ఉండకూడదు. అందుకని దేవుడు అంటాడు, విశ్వాసులు అన్నప్పుడు నీ ప్రతి ప్రవర్తనను దేవుడు చూస్తాడు, దాంతో పాటు నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నేను చూస్తారు. నేను క్రైస్తవుడని చెప్పుకుని నీ ఇష్టం వచ్చిన రీతిలో నువ్వు బ్రతికితే అది దేవునికి అవమానకరముగా ఉంటది. అందుకనే రోమిలకు రాసిన పత్రికలో అంటాడు 2:24 అంటాడు, మిమ్మల్ని బట్టే కదా అన్ని జనుల మధ్యన నా నామము దూషించబడుతున్నది అని దేవుడు బాధతోటి మనందరికీ తెలియజేస్తున్నటువంటి మాటలు అవి. కాబట్టి మనం ఏం చేసినా కూడా దేవుని మహిమ కోసం చేయాలి. ఆయన సేవించేవారు ఆత్మతోనూ సత్యముగాను హృదయపూర్వకముగాను ఆయన సేవించాలి. తప్ప మనం ఎలాగూ చేయ మనం ఇష్టం వచ్చినట్టు ఏదో పేరు పెట్టుకుని మనం అన్ని చేయొచ్చు అని మనం భావించి చేసినట్లయితే అది దేవునికి మహిమ కాదు, అవమానకరముగా ఉంటది. మీకు ఈ సందర్భంగా ఏలీ యాజకుడైనటువంటి ఏలీ కుమారుల గురించి మీకు తెలుసు కదా, వాళ్ళు ఏం చేశారు, దేవుణ్ణి ఎరిగి కూడా వాళ్ళు యాజకులుగా ఉన్నారు. అతను ప్రధాన యాజకుడుగా ఉంటే వీళ్ళు యాజకులుగా ఉండే ఏలీ కుమారులు దేవునికి చెందవలసినటువంటి మహిమను వాళ్ళు ఆ భోజనం విషయంలో ఆయనకి ఇవ్వవలసిన వాటిని ముందుగా వారు తీసుకుని దేవునికి అవమానం కలిగించే విధముగా వాళ్ళు ప్రవర్తించారు. అంతేకాకుండా అక్కడికి వచ్చినటువంటి స్త్రీలతోటి అసభ్యంగా ప్రవర్తించి దేవుని మందిరానికి రావాలంటేనే భయం కలిగే విధముగా దేవుణ్ణి ఆరాధించడానికి నైవేద్యాలు పెట్టడానికి కూడా రాకుండా చేసినటువంటి దుష్ట మనస్తత్వం కలిగిన వాళ్ళు. అందుకనే వాళ్ళ గురించి మాట్లాడుతూ ఆయన 2 Samuel 12:12 అంటాడు. 1 Samuel 2:12 ఆయన ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఒకసారి మనం దానికి చూద్దాం. 2 Samuel 12:12 నుంచి, ఏలీ కుమారులు యెహోవాను ఎరిగిన వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. జనిన విషయమై యాజకుడు చేయుచూ వచ్చిన పని ఏమనగా, ఎవడైనను బలిపశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముండ్లగల కొంకిని తీసుకుని వచ్చి బొరుసులో గాని తపేలలో గాని గుణలో గాని కొనలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతా యాజకుడు తన కొరకు తీసుకున్ను. ఇలాగ దేవునికి ఇవ్వకుండా ముందుగానే తన కోసం తీసుకుంటూ దేవుని ఇవ్వవలసినటువంటి ఆ ఘనతను, దేవునికి చెందవలసినటువంటి ఆ మహిమను వాళ్ళ కోసము వాడుకున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి మనుషులుగా యాజకులుగా మనం చూస్తున్నాం. సో కాబట్టి దేవుని విషయంలో మనం సేవించే విషయంలో ఎలాగున్నది మన యొక్క ప్రవర్తన, దేవునికి పరిపూర్ణంగా మనం సేవిస్తున్నావా, దేవుణ్ణి మహిమకరముగా మనం సేవిస్తున్నావా, దేవునికి చెందవలసినటువంటిది మనం దేవునికి ఇస్తున్నావా లేదనేది మనం అందరం కూడా పరీక్షించుకోవలసిన వారిమై ఉన్నాం. గత కాలంలో ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలాగుండాలి, ఎలా ఉంటే ఇప్పుడు మనం దేవునికి మహిమకరముగా ఉంటాం, పాత వారిగానే మనం ఉంటే చాలా ప్రమాదం అని దేవుడు తన వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. సామెతల గ్రంథం 10:29 అంటాడు, ఎన్ని మార్లు చెప్పినా గాని మరి మార్పు చెందని వాడు తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడు అని చెప్పి దేవుడు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు ఇంకా ఉపేక్షిస్తున్నాడు, ఇంకా మన మీద తీర్పు ఎందుకు తీర్చట్లేదు, మనం ఎన్ని పొరపాట్లు చేసినా, దేవునికి మనం ఎంత దూరంగా ఉన్నా దేవుడు ఎందుకు క్షమిస్తున్నాడని దేవుని ఉద్దేశం ఒకటే, మార్పు చెందుతారు, మారు మనసు పొందుతారు, ఇకనైనా మారుతారు, చివరి క్షణంలో అయినా మారుతారు, పరిపూర్ణతలోకి వస్తారు అన్న ఉద్దేశంతో దేవుడు మన పట్ల ఎదురు చూస్తున్నాడు. దేవుడు ఎంత మైన్యూట్ గా తన ప్రజల గురించి దేవుడు ఆలోచిస్తాడు అంటే, ఎంత సూక్ష్మంగా దేవుడు మన గురించి ఆలోచిస్తాడంటే, ఎఫ్సి సంఘం గురించి మాట్లాడుతూ ప్రకటన గ్రంథంలో అంటాడు 2:10 ఎఫ్సి సంఘం గురించి అన్ని విషయాలు చెప్తాడు. నీ క్రియలు, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవని, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివని, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. దేవుడు ఎంత మైన్యూట్ అంటే సూక్ష్మంగా మనల్ని దేవుడు గమనిస్తాడు. మన నుంచి ఆయన ఎంత పరిశుద్ధమైనటువంటి పర్ఫెక్ట్ విశ్వాస జీవితాన్ని దేవుడు ఆశిస్తాడు అనేది ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి మనం ఏం చేసినా ఎలా ఉన్నా దేవుని మహిమ కోసం చేయాలి. దేవునికి ఇచ్చేది అది నీ భక్తి అయినా, నీవిచ్చే సమర్పించేది ఏదైనా సరే నీ హృదయపూర్వకంగా ఇవ్వాలి, పరిపూర్ణంగా ఇవ్వాలి, నీవు పరిశుద్ధంగా ఇవ్వాలి. ఇది దేవుడు మన నుంచి కోరుకుంటున్నది. కాబట్టి గత కాలంలో మన యొక్క పరిస్థితి ఎలా ఉంది, మరి ఈ నూతన సంవత్సరంలో మనం అడుగుపెట్టిన వారిని మరి నూతన సమర్పణతోటి, నూతన ఉద్దేశంతోటి, మన నూతన నిర్ణయాలతోటి మనము చేరుతున్నావా లేదా, లేదంటే పాత వాటిని పట్టుకుని మనం ఏలుకాడుతూ తిరుగుతున్నావా? అందుకని హెబ్రీలు రాసిన పత్రికలో ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతూ, హెబ్రీ సంఘంతో మాట్లాడుతూ అదే మాటలు మనకు తెలియజేస్తున్నాడు. 6వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు, 6వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తీసమును గూర్చిన బోధయు, హస్త నిక్షేపణను, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక, క్రీస్తును గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణమగుటకు సాగిపోదాం. మూలోపదేశాల దగ్గరే ఆగిపోతే మన భక్తి అక్కడే ఆగిపోతుంది. మనం ఎదిగే వారిగా ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. యేసయ్య కూడా అదే మాట చెప్తాడు కదా, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహింపరచబడును అని. మరి యోహాను సువార్త 15:8 దేవుడు తెలియజేస్తున్నాడు, మీరు బహుగా ఫలించాలి. అది దేవుని ఉద్దేశం. మీరు ఒక చోట ఆగిపోవటం దేవుని యొక్క ఉద్దేశం కాదు. ఆది కాండంలోనే దేవుడు మాట్లాడుతూ మనుషులను కలుగు చేసిన తర్వాత దీవిస్తూ అన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమి విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబర్చుకోవాలి అని. మనం ఫలించాలి, విస్తరించాలి, మనము నంబర్లోనే కాదు అన్ని విషయాల్లో కూడా మనం అభివృద్ధి చెందే వారిగా ఉండాలి. మనము ఈ భూమిని మరి సాతాను చేతిలో నుంచి మనము దాన్ని స్వాధీనం చేసుకోవాలి, దేవునికి అది ఇవ్వాలి. యేసయ్య ప్రార్థన చేస్తూ కూడా ప్రార్థన గురించి నేర్పుతాడు. ప్రార్థన గురించి నేర్పేటప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు చాలా స్పష్టంగా ప్రార్థన చేస్తూ అంటాడు, మీరు ఇలాగూ ప్రార్థన చేయండి, ఎలాగా, నాయన నీ నామం మహింపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, భూమి మీదకి నీ రాజ్యం రావాలి. భూమి మీదకి దేవుని రాజ్యం రావాలంటే దేవుని బిడ్డలుగా అందరూ కూడా మారాలి. రోమీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు రోమా సంఘంతో మాట్లాడుతూ అంటాడు, సృష్టి యావత్తు దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తుందని చెప్తాడు. మరి ఎలా దేవుని కుమారుల ప్రత్యక్షత కలుగుతుంది అంటే, యేసే క్రీస్తు అయి ఉన్నాడని ఎంతమంది అయితే నమ్ముతారు, యేసు క్రీస్తునందు ఎంతమంది అయితే విశ్వాసం ఉంచుతారు, వాళ్ళందరూ కూడా దేవుని కుమారులు అవుతారు. కాబట్టి మర్మమై ఉన్నటువంటి యేసయ్యను మనం పరిపూర్ణముగా ఎరిగిన వారమై ఉండాలి. ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను మనము గైకున్న వారిగా ఉండాలి. యేసయ్య అందుకే చెప్తాడు, మీరు నా యందును, నా మాటలు మీ యందును నిలిచి అని ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడుతుందని ఆయన మనతోటి స్పష్టంగా చెప్పినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ సందర్భంగా. ఎందుకంటే దేవుని ఉద్దేశం అదే, మనం ఎలా ఉన్నాము, ఎలా మనం భక్తి జీవితం ఉంది, మాటలతో ఉన్నదా, లేదంటే మనం ఇంకెలా ఉన్నాం, మనము ఇంకా పాలు తాగే వారిగానే ఉన్నామా, లేదంటే ఎదిగిన వారిగా ఉంటున్నామా, ఎలా ఉంది మన భక్తి, ఎక్కడ ఆగిపోయింది లేదా కొనసాగుతుందా, ఇంకా అభివృద్ధి చెందుతున్నామా, ఫలించే వారిగా ఉన్నామా లేదనేది మనం ఒకసారి పరిశీలించుకోవాలని ప్రభు మనకి ఈ ఉదయకాలంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ నూతన సంవత్సరంలోకి మనం అడుగు పెట్టిన తర్వాత ఈ నూతన సంవత్సరంలో మన తీర్మానము ఎలా ఉంది, మనం ఎలాగా నిర్ణయించుకుంటున్నాం, గత కాలంలో చేసినవి తప్పులు మరలా చేస్తూ మనము ఆ మూలపాఠాల దగ్గరే ఆగిపోతున్నామా, ఆచారాల దగ్గర ఆగిపోతున్నామా అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు తెలియజేస్తున్నాడు. ఇంకొక విషయం కూడా ప్రభు గలతీ సంఘానికి రాస్తూ అపోస్తలైన పౌలు ద్వారా మనతో తెలియజేస్తున్నాడు. 4వ అధ్యాయం 1వ వచనం అంటాడు, గలతీ సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, మరియు నేను చెప్పినది ఏమనగా వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నాను, బాలుడై ఉన్నంత కాలం అతనికి దాసునికి ఏ భేదమూ లేదు. మనం ఇంకా బాలుడుగా ఉంటే దాసుడికి మనకి ఏ భేదం ఉండదు. మనం ఆశీర్వాదాలు దేవుని యొక్క కృపను పొందుకోవటానికి అర్హత మనకు రాదు. మనము ముందుకు ఎదిగే కొద్దే మనకు ఆశీర్వాదాలు వస్తాయి, లేదంటే మనం ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఆగిపోతుంది. కాబట్టి మనం ప్రభువులో ఎలా ఉన్నామనేది పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి, ఆ విధముగా చేయాలి. ఇవన్నీ ఎందుకు చేయాలి అంటే ఆయన మనకు చెబుతున్నటువంటి మాట ద్వితీయోపదేశ ఖండము 10వ అధ్యాయము 13వ వచనం, నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు. ఇవన్నీ కూడా మన మేలు కోసమే. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవుడు మనతోటి ఉంటాడు. మనం అభివృద్ధి చెందేవారిగా, ఫలించేవారిగా ఉంటాం. దేవుడు లేకుండా మనం ఫలించలేము. మన జీవితంలో దేవుడు లేకపోతే మన జీవితంలో సమస్తము కోల్పోయిన వారం అయిపోతాం. మరొక విషయం ఏంటంటే మనందరి యొక్క ప్రయత్నము, మనందరి యొక్క ఉద్దేశము ఏమైనది అంటే మనకి ఈ జన్మ కాదు, ఈ శరీరంతో ఉన్న ఈ జన్మ మన ముఖ్య ఉద్దేశం కాదు. మన ఉద్దేశము దేవుని సన్నిధి, పరలోకములో మన యొక్క స్థానం. ఈ పరలోక స్థానం కోసమే మనం ఈ ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటాం. కాబట్టి పరలోకానికి వెళ్ళాలి అంటే మనకి కావలసినవన్నీ కూడా ఇవే. మనము మన దేవునితోటి ఉన్నటువంటి సంబంధం ఎలా ఉంది, మనం ఏం చేస్తున్నాము మనం అని ఒకసారి మనం పరిశీలించుకోమని ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. యిర్మీయా గ్రంథంలో కూడా ఇదే మాటలు ప్రభువు మాట్లాడుతున్నాడు. యిర్మీయా గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం అంటాడు, యెహోవా ఇలాగ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనడి, దోచుకొనబడిన వానిని బాధ పెట్టు వాని చేతిలో నుండి విడిపించడి, పరదేశులనైనను తండ్రి లేని వారినైనను విధవరాండ్రునైనను బాధింపకుడి, వారికి ఉపద్రవము కలుగజేయకుడి, ఈ స్థలములలో నిరపరాధుల రక్తము చిందింపకుడి. యిర్మీయా భక్తుడు ఆనాడు ఇశ్రాయేలీలకు, యూదులకు స్పష్టంగా చెప్పినటువంటి మాటలు, రండి దేవుని యద్దకు, ఎందుకు మీరు నాశనమైపోతారు, రండి దేవుని ఉగ్రతకు ఎందుకు మీరు పాత్రలు కావాలనుకుంటున్నారు, మార్చుకోండి, మార్పు చెందండి, దేవుని వైపు చూడండి, ఎందుకు మీరు మీ యొక్క అవివేకమైనటువంటి మార్గంలో మీరు పోతారు, దేవుని సన్నిధికి రమ్మని చెబుతూ ఆయన చెప్పినటువంటి మాటలు, మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకున్నది, నీతిని న్యాయమును అనుసరించి నడుచుకున్నది. మీకా భక్తుడు కూడా అదే మాట చెప్తున్నాడు. దేవుని యొక్క ఉద్దేశానుసారంగా ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటంటే 6వ అధ్యాయం 8వ వచనం అంటాడు, దేవుడు నీ నుంచి ఏమి కోరుకుంటున్నాడు, న్యాయముగా నడుచుకోవటం, కనికరమును ప్రేమించటం, నీ దేవుడి ఎదుట నిన్ను నీవు తగ్గించుకోవటం. ఇదే కదా దేవుడు నిన్ను గురించి అడుగుతుంది. బైబిల్ గ్రంథం మొత్తం మొదటి నుంచి చివరి దాకా మనం పరిశీలించి పరీక్షించి చూసుకుంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలు ప్రధానమైనవిగా ఇవే ఉంటాయి. మనము దేవునితోటి ఉండవలసినటువంటివి న్యాయముగా నడుచుకోమనే దేవుడు మాట్లాడుతున్నాడు. న్యాయమును తగ్గిపోకూడదనే దేవుడు చెబుతాడు. అలాగే కనికరమును ప్రేమించాలి, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడిచ్చినటువంటి పర్యాజ్ఞలో ఈ మూడు మాటలు దాగి ఉంటాయి. ముందు నీ దేవుడని యెహోవా నువ్వు గుర్తు చేసుకోవాలి. నీ దేవుడని యెహోవా నీవు జ్ఞాపకం చేసుకుని ఆయనకు లోబడి ఉండాలి. న్యాయముగా నడుచుకోవాలి. ఎవరిది దోచుకోకూడదు, ఎవరిది ఆశించకూడదు, ఎవరిది నీవు ఎవరిని కూడా దూషించకూడదు. ఈ మాటలన్నీ న్యాయముగా నడుచుకోవడం, కనికరమును ప్రేమించటం, ఇవన్నీ ఈ పర్యాజ్ఞంలో దాగి ఉంటాయి. నీ దేవుడని యెహోవా నువ్వు గుర్తించాలి, నీ దేవుడని యెహోవాకు నువ్వు లోబడి ఉండాలి. రెండవదిగా న్యాయముగా నడుచుకోమంటే నీది కానిది ఏది కూడా నీవు ఆశించకూడదు, నీ వలన ఎవరు కూడా బాధింపబడకూడదు, కనికరించాలి, కనికరము కలిగి ఉండాలి, కనికరమును ప్రేమించాలి అంటే నీవు బాధల్లో ఉన్న వారికి, ఇబ్బందుల్లో ఉన్న వారికి నువ్వు సహాయం చేయాలి, వాళ్ళకి నీ చేతనైనంత మట్టుకి నీవు వాళ్ళకి నీవు ఆదుకునే విధంగా ఉండాలి. ఇదే దేవుడు మనందరి నుంచి కోరుకునేది. సమసమాజం స్థాపన కోసం, మనుషులందరూ ఏకంగా ఉండటం కోసం ఈ విధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు మనుషులు అందరూ కలిసి ఉంటారు, దేవుణ్ణి మహింపరిచే వారిగా ఉంటారు. ద్వేషము, అసూయ ఇవన్నీ మనలో ఉండకుండా పోతాయి. గలతీలకు రాసిన పత్రికలో ఇవన్నీ మనకు చెబుతాడు. శరీర కార్యములు చాలా స్పష్టమయ్యని ఆయన మాట్లాడతాడు. కాబట్టి నీవు ఎప్పుడైతే కనికరమును ప్రేమిస్తావో, న్యాయముగా నడుచుకుంటావో, శరీర కార్యాలకి నీ దగ్గర స్థానం ఉండదు. ఆత్మకార్యాలే ఉంటాయి నీ దగ్గర. ఆత్మకార్యాలు ఏమంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇవే మనకి ఉంటాయి. దావీదు కూడా 131 కీర్తనలో దావీదు మొదటి వచనంలో అంటాడు. నేను ఒకసారి దానికి వెళ్ళి చూద్దాం మనం. 131 కీర్తన, దావీదు రాసినటువంటి 131 కీర్తనలో దావీదు భక్తుడు చాలా స్పష్టంగా ఈ విషయాన్ని మనకి తెలియజేస్తున్నాడు. ఆయన దేవునితోటి మాట్లాడుతూ, నాయన నేను ఇలాగ ఉన్నాను, నేను ఇలాగ ఉన్నది, నా ప్రవర్తన ఇలాగుందని ఆయన తెలియజేస్తూ ఉంటాడు. యెహోవా, నా హృదయం అహంకారం కలది కాదు, నేను అహంకారంతో నేను లేను, నా కన్నులు మీదు చూచడలేదు, నాకు అందని వాటి ఎందైనను గొప్పవాటి ఎందైనా నేను అభ్యాసము చేసుకున్నట లేదు, నేను ఇంకా ఏం చేస్తున్నాను, నేను నా ప్రాణము నిమ్మడపరుచుకొనిచున్నాను, సమాధాన పరుచుకొనిచున్నాను, చనుపాలు విడిచిన తల్లి తన పిల్లల ఎదుటనున్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా ఎద్ద ఉన్నది. ఇశ్రాయేలు, ఇది మొదలుకు నిత్యము యెహోవా మీద ఆశ పెట్టుకోమని ఆయన చెబుతున్నటువంటి మాటలో ఈ ఉద్దేశాలు, అహంకార దృష్టి లేకుండా ఆయన ఉన్నాడు. అలాగే తన్ను తాను గొప్పగా హెచ్చించుకోవడం, నేను రాజుని కదా అని మనుషులని పురుగుల్లాగా చూస్తూ తన చుట్టూ ఉన్న వారిని అసహించుకునే విధముగా ఆయన లేడు అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అంటే పూర్తిగా తగ్గింపు స్వభావం కలిగి ఉన్నాను నేను, నేను ఏ స్థితిలో ఉన్నా, ఎంతటి స్థితిలో ఉన్నా నేను నీకు దాసుడుగానే ఉన్నాను అని ఆయన వివరిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం భక్తి ఎలాగ ఉండాలి అంటే ఇలాగే ఉండాలి, దేవునికి అనుకూలంగా ఉండాలి. మనం మనల్ని హెచ్చించుకునే వారిగా ఉండకూడదు. మనం ఎప్పుడైతే హెచ్చించుకుంటామో, మనం ఎప్పుడైతే అహంకార దృష్టితో ఉంటామో, బాధల్లో ఉన్నవాళ్లు, ఇబ్బందుల్లో ఉన్నవాళ్లు మన దృష్టికి నీచుల్లాగా కనిపిస్తారు. చూడండి, మనం రోడ్డు మీద వెళ్లేటప్పుడు కొంతమందికి ఈ పేదవారు కనిపించినప్పుడు, రోడ్ల పక్కన అడుక్కునే వాళ్ళు కనిపించినప్పుడు, దీనస్థితిలో వాళ్ళు కనిపించినప్పుడు ఎందుకు వీళ్ళు చేస్తున్నారని వాళ్లలో ఉన్న వాళ్ల వల్ల కలిగే అప్పుడు ఆటంకాల గురించి వాళ్ళు ఇబ్బంది పడతారు. గాని వాడుకున్న స్థితిని బట్టి, వాడు బాధను బట్టి వారు ఏమాత్రం కనికరపడేవాడిగా, జాలిపడేవాడిగా ఉండరు. సో అందుకనే అసలు నిజమైన భక్తి అంటే ఏంటి, నిజమైన భక్తి దేని గురించి మాట్లాడుతుంది అంటే దేవుడు తన దాసుడు ద్వారా మనతోటి మాట్లాడుతూ చెప్పినటువంటి మాట. ఏది నిజమైన భక్తి? యోహాన్ రాసినటువంటి మొదటి పత్రికలో మనం చూస్తే ఏది నిజమైన భక్తో ఆయన మనకి యాకోబు రాసినటువంటి పత్రికలో మనకు తెలియజేస్తున్నాడు. చూడండి, యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తే మొదటి అధ్యాయం 27 వచనం అంటాడు, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమును అయిన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యం అంటకుండా తన్ను తాను కాపాడుకున్నటయే. ఇది నిజమైనటువంటి భక్తి. మేకా భక్తుడు కూడా చెప్పింది అదే, దేవుడు తన పదాగ్నిలో చెప్పింది కూడా అదే. మనము కనికరమును ప్రేమించటం అంటే అదే ఉద్దేశం. మనము మనకి మన కండ్ల ఎదుట కనిపించే వారికి, బాధల్లో ఉన్న వారికి, ఇబ్బందుల్లో ఉన్న వారికి ప్రతిఫలం ఆశించకుండా వాళ్ళకి సహాయం చేయటమే దేవుడు నీ నుంచి, నా నుంచి, మనందరి నుంచి ఆశిస్తున్నటువంటి ఆ పరిశుద్ధత, ఆ భక్తి. నిజమైన భక్తి అంటే మాటలతో చెప్పేటటువంటి నిజమైన భక్తి కాదు. భక్తి అనేది చేతలతోటి, క్రియలతో కూడిందే నిజమైన భక్తి. ఆ భక్తి అది ఇహలోక మాలిన్యం అంటకుండా మనం చేయగలిగిందే. తను తాను పవిత్రపరచుకుంటూ, తను తాను జాగ్రత్త చేసుకుంటూ చేసేటటువంటి సహాయమే. మనం సహాయం చేసే ఉద్దేశంతో దేవుడు ఇవన్నీ చెప్పిన దాంట్లో చాలా గూఢమైన అర్థాలు ఉంటాయి. దేవుడు తండ్రి ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండను మరి ఇబ్బందుల్లో పరామర్శించుచు దిక్కులేని పిల్లలను ఆదరిస్తున్నామని చెప్పి పిల్లలను తీసుకెళ్లి అమ్ముకుని బ్రతికేటట్టు వ్యాపారం చేసే దౌర్భాగ్యులున్నటువంటి సమాజంలో మనం ఉన్నాం. విధవరాండకు సహాయం చేస్తున్నామని చెప్పి వారిని వారి సొంత అవసరాలకి వాడుకునే దుష్టమైనటువంటి ప్రవర్తన కలిగిన సమాజంలో మనం ఉన్నాం. కాబట్టి దేవుడు ఆనాడే ఇవన్నీ గుర్తించినటువంటి దేవుడు జరగబోయే వాటిని జరుగుతున్న వాటిని ఎత్తి చూపిస్తూ వీటికి దూరంగా ఉండండి అని మనందరి గురించి ఆయన మాట్లాడుతూ తెలియజేస్తాడు. ఇవన్నీ ఎందుకు చెయ్యాలి అంటే మన మేలు కోసమే చెయ్యాలి. మనము చేసే ప్రతిదీ కూడా దేవునికి మహిమకరముగా ఉండాలంటే మనం ఇవన్నీ కూడా పాటించాలని దేవుడు ఈ ఉదయకాలంలో మనందరితోటి మాట్లాడుతూ తెలియజేస్తున్నాడు. దేవుని గురించినటువంటి గ్రహింపు మనకి ఎలా ఉంది? మన దేవుణ్ణి మనం నిజంగా గ్రహిస్తున్నావా లేదా? దేవుని యొక్క గ్రహింపు ఎలా ఉంది? దేవుని గురించినటువంటి ఆలోచన నీకు ఎలా ఉంది? వీటన్నింటిని కూడా మనం ఒకసారి చూసుకోవాలి. దానియేలు గ్రంథంలో చూసినట్లయితే 11:32 అంటాడు, తమ దేవుని ఎరుగువారు భయము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. శద్రకు మేషాకు దానియేలు అభెదనుగోలు చేసినటువంటి పని అదే. వారి కళ్ల ముందు మరణం ఉంది, కళ్ల ముందు అగ్నిగుండం మండుతూ ఉంది. ఆ అగ్నిగుండం ముందు మండుతూ ఉన్నప్పుడు వారు చెప్పినటువంటి మాటలు, నెబుకద్నెజరైనటువంటి ఆ చక్రవర్తిని చాలా పరుషంగా మాట్లాడుతూ ఆయన సాగిలపడమని చెప్పినప్పుడు, హెచ్చరించినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాటలు అవే. రాజైన నెబుకద్నెజరు, మా దేవుడు మండుచున్న అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని రక్షించటకు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా పర్వాలేదు, కాని మేము నీవు నిలవబెట్టినటువంటి ప్రతిమకు మాత్రం సాకిల పడమని ఖచ్చితంగా తెలియజేసిన మాటల్లో మనం ఏం గుర్తిస్తాము? మన దేవుని గురించినటువంటి పరిపూర్ణ గ్రహింపును మనం గుర్తించగలుగుతాం. చక్రవర్తి ఉన్నాడు, కళ్ల ముందు చక్రవర్తి కనిపిస్తున్నాడు, ఆజ్ఞ ఇస్తున్నాడు, తనే ఇస్తున్నాడు, ముందు మీరు సాగిన పడితే సరే, లేదంటే తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేస్తానని. మండుచున్న అగ్నిగుండాన్ని 7 ఇంతలు చేశారు, భయంకరంగా ఉన్నది. అయినప్పటికీ వాళ్ళు చెప్పినటువంటి మాటలలో వాళ్ల భక్తి, దేవుని గురించినటువంటి వారికున్న గ్రహింపు ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు చెప్పినటువంటి మాటలు, అలాగే యేసేపు కూడా అలాగే చెబుతాడు. ఆమె పోతీపర భార్య ఆయనను బలవంతం చేసినప్పుడు, నేను ఈ పాపం చేసి నా దేవునికి వ్యతిరేకంగా ఈ పాపం చేసి దుష్కార్యం చేసి దేవుని దృష్టిలో నేను దుష్టుని కాను అని ఆయన నిర్ణయించుకుంటాడు. సో అలాగా అది భక్తి విషయంలో మనం చేయవలసింది. దేవుని ఎదుట మన భక్తి ఎలా ఉంది? మన దేవుని గ్రహింపు ఎలా ఉంది? దేవుని గురించినటువంటి గ్రహింపు ఎలా ఉంది? దేవుడు పరిశుద్ధుడు, ఆయన మనలో పరిశుద్ధతను చూస్తాడు. ఆయన నీతిమంతుడు, ఆయన మనలో నీతిని చూస్తాడు. ఆయనలో గమనాగమనం వల్ల కలిగి ఏ ఛాయ కూడా లేదు. కాబట్టి నీవు పరిపూర్ణుడుగాను అన్ని విషయాల్లో సంపూర్ణత కలిగిన వారుగాను ఉండాలని దేవుడు మనల్ని గురించి ఆశిస్తాడు. సో కాబట్టి మనం అందరం కూడా ఈ ఉదయకాలంలో మనం అర్థం చేసుకోవాల్సింది మన దేవుని గురించిన గ్రహింపు. శద్రకు, దానియేలు వీళ్ళందరూ గురించి ఎందుకు బైబిల్ గ్రంథంలో రాశారు ఈ స్త్రీలు అంటే, వాళ్ళు చేసింది మనం కూడా చెయ్యాలి. దేవుడు వాళ్ళు గ్రహించినటువంటి ఆ గ్రహింపు ద్వారా వాళ్ళు గొప్ప స్థానానికి వెళ్లారు, అద్భుతాలు చేశారు. వాళ్ళు దేవుడే తన దూతను పంపించి మరి మనుషులను కాపాడినటువంటి సన్నివేశము మరి మనం ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా చూడలేము. అంతటి గొప్ప అద్భుతాలు దేవుడు చేశాడు, దేవుని గ్రహించారు. మరి మీరు ఈ సంగతి చూడండి, ఈ మన యెహోషువ సంగతి ఏంటి? యెహోషువ దేవుని మీద ఎంత నమ్మకం కలిగిన వాడుగా మనం చూడగలుగుతాం. ఆయన దేవుని ప్రార్థించినప్పుడు ఆకాశంలో వింత జరిగింది. అది అంత ముందు జరగలేదు, తర్వాత జరగలేదు, ఎప్పటికీ కూడా జరగదు. మనిషి చేసిన ప్రార్థనకి, ఒక మనిషి చేసినటువంటి మనవికి దేవుడు విని భూమిని, ఈ సౌర కుటుంబం మొత్తాన్ని 24 గంటల పాటు కదలకుండా ఆపేశాడు. కదలకుండా ఆపినప్పుడు మరి జరిగిన వింత ఎంత గొప్ప వింత అంటే, భూమి తిరుగుతుంది కాబట్టి భూమి మీద వాళ్ళందరూ నిల్చున్నారు, భూమి మీద అవన్నీ కూడా ఉన్నాయి, తన చుట్టూ తాను తిరగటం వల్ల అవన్నీ కూడా ఆకర్షణకి లోబడి ఉంటాయి. అలా కాకుండా భూమి గనక ఆగిపోతే జరిగే పరిణామము అన్నీ కూడా ఎక్కడెక్కడ రాలిపోతాయి. భూమే రాలిపోయి ఎక్కడికో వెళ్ళిపోతుంది, గతి తప్పిపోతుంది. తన మార్గం నుంచి ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పుడు వెళ్ళిపోతుంది. సూర్యుడు అంతే, సమస్తం అంతే. భూమి, ఈ విశ్వంలో తిరుగుచున్న ప్రతి గ్రహము, ఉపగ్రహము, నక్షత్రాలు ఇవన్నీ కూడా వాటి చుట్టూ అవి తిరుగుతూ మరొక చోటకి తిరుగుతూ ఉంటాయి. అలాగా గమనము లేకపోతే అవి రాలిపోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అలాంటి ఆ స్థితిని దేవుడు మార్చేసి ఆపేసి వాటిని ఎక్కడెక్కడ ఆపేసి 24 గంటల పాటు కదలకుండా ఉంచినటువంటి ఘనత దేవుని యొక్క ఘనత అది. ఒక మనిషి ప్రార్థన, ఆయన నమ్మాడు, అది జరిగింది. అందుకనే నీతిమంతుల ప్రార్థన బలముగా ఉంటది. యాకోబు ప్రార్థన అంతే. యాకోబు దేవుణ్ణి నమ్మాడు, కళ్ళ ముందు అన్న ఉన్నాడు, చంపేస్తానని కూర్చున్నాడు, ఇప్పుడు మరణం కనిపిస్తుంది, అప్పుడేం చేశాడు అంటే నీవు ఆశీర్వదిస్తేనే నాకు ఆశీర్వాదం వస్తుంది, నీవు ఆశీర్వదిస్తేనే అతని మనసు మారుతుందని చెప్పి దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు యాకోబు కాస్త ఇశ్రాయేలుగా మారిపోయాడు. ఆ నీతి కలిగినటువంటి ప్రార్థన, విశ్వాసహితమైనటువంటి ప్రార్థన అతని ప్రమాదంలో నుంచి బయటికి తీసుకొచ్చింది. యెహోషువ ప్రార్థించినప్పుడు అలాగే జరిగింది. విజయం కావాలి, పొద్దుగుకిపోతే కాదు, రేపేమైందో తెలియదు. కాబట్టి ఆ పొద్దు కుంకకుండా ఉండాలి, అస్తమించకుండా సూర్యుడు ఉండాలి. అందుకని దేవునికి ప్రార్థించాడు, ఎక్కడెక్కడ ఆగిపోయినాయి, అంతటి అద్భుతం జరిగింది. వీళ్లు ప్రార్థించినప్పుడు నెబుకద్నెజరుకి వాళ్ళు సమాధానం చెప్పినప్పుడు ఎంతటి విశ్వాసంతో సమాధానం చెప్పారు. దేవుని గురించినటువంటి పరిపూర్ణ గ్రహింపు వాళ్ళలో ఎంతగా ఉన్నది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి శ్రమలనేవి సహజంగా వస్తాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, శ్రమలు వచ్చినప్పుడు అవి మనను పరీక్షలో తీసుకెళ్తాయి. ఆ శ్రమలు వచ్చినప్పుడు ఎంత మన విశ్వాసంతో ఉన్నామో, దేవునికి మనం ఎంతగా లోబడి దేవుని సన్నిధిని ఎంతగా కోరుకుంటున్నామో, అప్పుడు దేవుడు తన కార్యాలు చేస్తాడు. ఈ నలుగురు చేసింది కూడా అదే. మరణం కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు వాళ్ళు దేవుని మహింపరిచారు, పరీక్షలో వాళ్ళు నెగ్గారు, కాబట్టి దేవుడు వాళ్ళకి ఉన్నత స్థానాలు ఇచ్చారు. దానియేలును తీసుకెళ్లి ప్రధానమంత్రిగా చేశాడు, ఆయనకు అనుకూలముగా ఈ ముగ్గురు కూడా దేవుడు చేశాడు. సో కాబట్టి పరీక్షలు అనేవి సర్వసాధారణం. కానీ నీ గ్రహింపు మన గ్రహింపు దేవుని గురించి ఎలా ఉంది? గత కాలంలో నీవు సరిగ్గా దేవుని, ఈ రోజుల్లో మనం చాలా విషయాలు చూస్తున్నాం, క్రైస్తవులని చెప్పబడుతున్నారు గాని వాస్తును చూస్తున్నారు, క్రైస్తవులని చెప్పబడుతున్నారు గాని మనుషులు చనిపోయిన తర్వాత ఈ లోక సంబంధమైనటువంటి ఈ దేశ సంబంధమైన ఆచారాలని అందరూ తూచా తప్పకుండా పాటిస్తున్నారు. పేరుకే క్రైస్తవులుగా ఉంటున్నాం, కానీ ఇవన్నీ మనం ఆలోచించాం. దేవుని దృష్టిలో చాలా పాపాల గురించి దేవుడు చెబుతాడు. నీవు దేవునికి వ్యతిరేకంగా ఏ చేసినా మనం కొన్నే పాపాల కింద భావిస్తుంటాం, అయి కాదు, దేవుడు అన్ని విషయాల్లో చాలా స్పష్టముగా సూక్ష్మంగా ఆలోచిస్తాడు. సో కాబట్టి దేవుడు పైనుండి చూసే దేవుడు, నీ పని నా పని మన ప్రతి పని కూడా దేవుడు గమనిస్తాడు. కాబట్టి దేవుడు ఎంత పర్ఫెక్ట్ గా మనం గురించి ఆలోచిస్తున్నాడో, మనం అంత పర్ఫెక్ట్ గా ఉండాలి అంటే మన దేవుని గురించినటువంటి పరిపూర్ణ జ్ఞానం మనకి కలిగి ఉండాలి. అది దేవుడు మనందరి గురించి ఆలోచిస్తున్నటువంటి విషయాలు. సో కాబట్టి మనం ఈ ఉదయ కాలంలో అర్థం చేసుకోవాల్సింది, దేవుని గురించినటువంటి సంపూర్ణ గ్రహింపు మనకు కలిగి ఉండాలి. ఆత్మీయ జీవితం స్థితి మనం చూసుకోవాలి, ఎలా ఉన్నా మన ఆత్మీయ స్థితి ఎలా ఉందని చూసుకోవాలి. సంఘ జీవితం కూడా ఎలాగుందని చూసుకోవాలి. పౌరు భక్తుడు కొరింథీ సంఘంలో ఉన్నటువంటి లోపాలన్నీ ఎత్తి చూపిస్తూ చెప్పాడు. అనేక రకాలైనటువంటి విభేదాలు వాళ్ళ మధ్యన ఉన్నట్టు మనం చూస్తాం. కాబట్టి సంఘ జీవితంలో మనం ఎలా ఉంటున్నాము, మనం ఏక మనసు కలిగి ఉన్నామా, లేదా కొరింథీ సంఘంలో వాళ్ళు ఉన్నట్లు ఒకరి మధ్యన ఒకరు భేదాలు కలిగి కలహాలతో మనం జీవిస్తున్నామా, ఇవన్నీ కూడా చూసుకోవాలి. కుటుంబ జీవితం కూడా ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ చెబుతాడు. 1 తిమోతి 5:8 అంటాడు, ఎవడైనా సరే తన స్వకీయులు అనగా ప్రత్యేకంగా తన ఇంటి వారిని గనక వాడు సరిగ్గా సంరక్షించకపోయినంటే, సంరక్షించటం అంటే వాళ్ళను పోషించాలి, తిండితోనే కాదు వాక్యంతో పోషించాలి, అలాగే రక్షించాలి అంటే ఈ లోక సంబంధమైన వాటి విషయంలో వాళ్ళు బయటికి వెళ్లిపోకుండా లోకంలో ఉన్నటువంటి చెడంతా తెచ్చి వారి గుండెల్లో పెట్టుకుని వాళ్ళని వాళ్ళు అపవిత్రపరచుకోకుండా ఉండాలంటే వాళ్ళని రక్షించాలి, వాక్యం ద్వారా హెచ్చరించాలి, రక్షించాలి, వాళ్ళని దిద్దాలి, అన్ని చేయాలి. అందుకోసమే దేవుడు సంఘ జీవితాన్ని కూడా చూస్తాడు, విశ్వాస జీవితాన్ని చూస్తాడు, సంఘ జీవితాన్ని చూస్తాడు, పరిశుద్ధులతో నీ యొక్క ప్రవర్తన ఎలా ఉందో కూడా చూస్తాడు. ఇవన్నీ మనం చూసుకున్నట్లయితేనే మనం దేవునికి నిజమైనటువంటి వారసులుగా ఉండగలుగుతాం. కాబట్టి ఈ ఉదయ కాలంలో మనం ఇవన్నిటినీ ఒకసారి మనం నెమరు వేసుకుంటూ 2025లో మనం చేసినటువంటి భక్తి ఎలా ఉంది, ఆ భక్తి మనల్ని దేవునికి ఇష్టలుగా చేయగలుగుతుందా లేదా, మన ప్రవర్తన దేవుని పట్ల ఎలా ఉంది, ఆ ప్రవర్తన దేవునికి మనం ఇష్టగా చేయగలుగుతుందా లేదా, ఇవన్నీ కూడా పరిశీలించుకుని నూతన సంవత్సరంలోకి వచ్చినటువంటి మనం దేవుని కృప వలన ఇంకొక సంవత్సరాన్ని మన జీవితంలో పొందుకున్న మనం పరిపూర్ణత కలిగిన వారిమై అన్ని విషయాల్లో దేవునికి ఇష్టలుగా ఉండాలని, ఆ విధముగా మనం సరి చేసుకుని జీవించాలని ప్రభువు పేరిట ఈ ఉదయ కాలంలో మీ అందరికీ నేను తెలియజేస్తూ సమయం ఇచ్చినటువంటి అడ్మిన్ గ్రూప్ కు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ తన వాక్య వెలుగులో దర్శించి సరిచేసి స్థిరపరచను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.